జ్ఞానం వించుక కల్గిన మానవులందుండి వేలి మరి మరి జ్ఞానం పానాట బుద్ధి పొందును దానము జ్ఞానాద్రియనగా తరపై జ్ఞానం. కొంచెమైన జ్ఞానం కలిగిన వాడు ఆ కొండ మీదకి వెళ్ళి పరమాత్మ నీ గురించి మా గురువుగారు చెప్పారు భద్నాకర్ గారు, ఇక్కడికి వస్తే జ్ఞానం కోరుకుంటే జ్ఞానం ఇస్తావట, అందువల్ల నాకు జ్ఞానం కావాలి అని పదే పదే కోరుకుంటే ఆ జ్ఞానం అంతకంతకీ అభివృద్ధి అవుతుంది, అందుకే దానికి జ్ఞానాద్రి అని పేరు, ఆ పేరు వచ్చింది జ్ఞానాద్రి అని పేరు వచ్చింది. కోరికలు తెచ్చడమే కాకుండా పాపములను తొలగించి మనల్ని అనుగ్రహించే తీర్థములు ఎన్నో ఉన్నాయి అక్కడ. పాపనాశనం, ఆకాశగంగ, స్వామి పుష్కరిణి, కుమారధార, ఎన్ని తీర్థాలు ఉన్నాయండి కొండ మీద. ఆ తీర్థాలన్నిటికీ వెళ్ళలేని స్థితి మనం కలిగించాం ఇవాళ కారణం స్మగ్లర్ల వల్ల. స్మగ్లర్ల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉండాల్సి వస్తుంది, బిజినెస్ వాళ్ళు ఉండవలసి వస్తుంది. ఈ దిక్కుమారిన ఖరీదు గొప్ప మానవుల వల్ల ఇవాళ చాలా తీర్థాలు వెళ్ళలేకపోతాం. కుమారధార ఎంత గొప్ప తీర్థం, కానీ అక్కడికి వెళ్ళిస్తున్నారు వెళ్ళవటం లేదు. ఏదే ఆకాశగంగ పాపనాశనం వరకు కొంచెం వరకు వెళ్ళొచ్చేస్తాం. ఇంకా అవతల ఎన్ని ఎన్ని దివ్య తీర్థాలు ఉన్నాయి, ఎంత పెద్దది ఆ కొండ. అలాంటి తీర్థములు అనేక ఊరు ఆ కొండ మీద ఉండడం వల్ల ఆ పర్వతానికి తీర్థాచలం అని పేరు వచ్చింది. పుష్కరిణి అనే ఒక సరస్సు, సరస్వతి రూపం అక్కడ ఉన్నది కనుక అందులో స్నానం చేస్తే సరస్వతి కటాక్షం కలుగుతుంది కనుక దానికి పుష్కర శైలము అని పేరు వచ్చింది. పూర్వం వృషభాసురుడు అని ఒకటి ఉండేవాడు, వాడి పేరు వృషభుడు. ఆ రాక్షసుణ్ణి విష్ణువు చంపాడు, అప్పటి నుంచి వృషభాద్రి అని పేరు వచ్చింది. ఇంకా వృషపర్వతం, వృషము అంటే ధర్మం, ధర్మదేవత ఎప్పుడు అక్కడే ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఒక ఆబోతు రూపంలో అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆబోతుని ధర్మదేవత అంటారు. ఆ ధర్మదేవతకే మూడు కాళ్ళు, కలియుగంలో కలిపురుషుడు విరగబడితే ఒక కాలుతో ఉండదని పరీక్షిత్తు రక్షించాడు. అప్పటి నుంచి ఆ కొండకి ధర్మదేవత పేరు మీదుగా వృషాద్రి అని పేరు వచ్చింది. వృష అని అంటల్లా మనం విష్ణు సహస్రనామంలో వృషం అంటే ఆయనే, ధర్మం ఆయన, వృషం అంటే ధర్మం అన్నమాట. చాలా గొప్ప ధర్మ పర్వతం అది. మన వాళ్ళు కొంతమందికి అనుమానం వస్తుంది ధర్మ పర్వతం అంటారు, అక్కడికి వెళ్ళి కూడా కొందరు అధర్మం చేస్తున్నారు కదా అని. పర్వతం ధర్మం అయితే అక్కడ అధర్మ కోరులు అడుగు పెట్టరు కాదు, అధర్మ కోరులు కూడా అడుగు పెడతారు. మారడానికి వాళ్ళకి అవకాశం ఇస్తాడు దేవుడు, మారకపోతే దేవుడు తీసుకుపోతాడు. ఆ తర్వాత 17 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, ఈ 17 లక్షలు డాక్టర్లు కడతాయి, వీడు చక్కగా పై యాక్టర్గా వెళ్ళిపోతాడు. తప్పదు. ఇప్పటికూడా మీరు చూడండి, గురువారం నాడు కొండ మీద ఎవడన్నా పిచ్చి పని చేస్తే వెంటనే ఉత్తరం వెళ్ళిపోతుందట. గురువారం నాడు నిజరూప దర్శనం కళ్ళకి ఈ తీసేస్తారు కదా అర్థంగా ఉన్నటువంటి నామాన్ని, అప్పుడు ఆ క్షేత్రం మీద ఎవడు తప్పు చేసినా ఆ తప్పు క్షణాల్లో తెలిసిపోతుంది, పాపాలు చేసిన వాడు పట్టుబడిపోతాడు. ఒక్కరోజు స్వామి కళ్ళకు అడ్డంగా ఉన్న ఆ నామం తీసేస్తేనే ఇంత పవర్ ఉంటే, రోజు ఆ కళ్ళకున్న నామాలు తీసేస్తే కొండ మీద ఒకటి బతకగంట పాపాత్ముడు. అందుకని కలియుగంలో పాపాత్ములు ఎక్కువ ఉంటారు కనుక పాపాత్ములు రక్షించడానికి వారంలో ఒక్కరోజు మాత్రమే ఆయన కళ్ళు తీసి మిగతా రోజులు కళ్ళు మూసుకు కూర్చుంటున్నట్టు. విష్ణువు కూడా, ధర్మమూర్తి కూడా కళ్ళు మూసుకు కూర్చోవలసి వస్తుంది. వీళ్ళంతా ఆయన పిల్లలు అవ్వడం వల్ల నేనే ఎన్ని తప్పులు చేసినా క్షమించడంలా, మరి అందరినీ ఆయన క్షమించకుండా ఉంటాడా, కాబట్టి క్షమిస్తాడు. అందువల్ల అది ధర్మస్వరూపం కనుక వృషాత్రి అన్నారు. ఆ కొండంత కనక పర్వతం, ఆ కొండలో ఎన్ని రకాల కనకాలు ఉన్నాయో తెలుసిన, బంగారంలో 5-6 రకాల బంగారాలు ఉన్నాయి, ఆ కొండ నిండా బంగారాలు ఉన్నాయి. మన వాడు తవ్వేస్తారని ఆ బంగారం కనపడకుండా లోపల కంటే పెట్టాడు, అందులో బంగారం ఉందని తెలిస్తే పక్కన ఇస్తారు వీళ్ళు. ఇంత కాపలా కష్టంతోనే రిక్మల స్మగ్లర్లు వెళ్ళిపోతున్నారంటే ఇక పైకి కనపడితే ప్రమాదం కనుక కొండ కింద కనపడుతుంది, బండరాళ్ళ కింద కనపడుతుంది ఆ కొండ, కానీ అడుగునంత బంగారం భయం. అందుకని ఇది కనకాద్రి అంటారు. నారాయణుడు అని ఒక ఆయన ఉన్నాడు, పూర్వం నారాయణ శర్మ అని ఒక ఆయన ఉండేవాడు అక్కడ. అంటే ఈ పోకడపల్లిలో నారాయణ శర్మ గారు కాబట్టి అప్పుడో నారాయణ శర్మ గారు, ఆయన అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చుకున్నాడు విష్ణుడు. నారాయణుడను విప్రుండు ఆరుఢిగ తపము చేసి హరి మెప్పించారుణి తత్కారణమున ఆరయ నారాయణాద్రియన పూర్వం నారాయణుడు అనే ఒక మహానుభావుడు అక్కడ తపస్సు చేశాడు. అవన్నీ వస్తాయి మనం ఈ 18 రోజులు వింటాం.
ఈ స్వామివారు ఈ నారాయణుడు అనేటటువంటి ఆయన్ని అనుగ్రహించి ఆయన పేరు మీదుగా నారాయణాద్రి అని ఒక పండగ ఒక పేరు వచ్చేలా చేశాడు. చాలా గొప్పవాడు ఆయన, వీరశర్మ నారాయణ శర్మ వీళ్ళంతా గొప్ప భక్తులు. కుమ్మరి భీముడు ఒక అన్నాడు, కొండలు చూసుకునే ఒక కుమ్మరి భక్తుడు భీముడు అనుకుంటూ ఉంటాడు, పరమభక్తుడ. తొండవాన్ చక్రవర్తికి ఆశ్చర్యం కలిగించిన భక్తుడు ఆయన. ఓ అలాంటి భక్తుల చరిత్ర వినాలండి. దమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి అన్నది ఉందే, ఈ దమ్ములు చేసిన వాడు ఆ కొమ్మరి భీముడు. అటువంటి భక్తుల చరిత్రలు వింటారు మీరు. ఇంకా వైకుంఠం నుంచి కొండలు భూమికి వచ్చాయి గనక ఆ కొండల్ని వైకుంఠాద్రి అని కూడా పిలుస్తారు. నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి చీల్చి చండాడి అక్కడికి వచ్చి విగ్రహ రూపంలో కొలువై ఉన్నాడు గనక అప్పటి నుంచి ఆ కొండలో ఒక ప్రాంతాన్ని నరసింహ పర్వతం అని కూడా పిలుస్తారు. ఏమండి, ఎప్పటికైనా ఆంజనేయుడు ఎక్కడ పుట్టాడు అనేటటువంటి మీమాంస కొందరు మూర్ఖులు విడిచిపెడితే బాగుంటుంది. ఎందుకంటే అంజనా దేవి తపము మున్న చట చేసి పొసగ హనుమంతుడను వరపుత్రుగాంచినప్పుడు దేవతలల్ల సహాయులగుచు ఆ గిరికి అంజనాద్రి పేరమరనిడిరి. ఇటు స్కాంద పురాణంలో, వెంకటాచల మహాత్మ్యంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది, బ్రహ్మపురాణంలో ఉంది. ఇప్పుడు నేను చదువు పద్యం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ రాసింది, ఆవిడ కూడా రాసింది ఆ పద్యం. అంజనాదేవి ఆ కొండల్లో ఒక కొండ మీద తపస్సు చేస్తే అక్కడ అంజనా పుత్రుణ్ణి, ఆ హనుమంతుణ్ణి వరపుత్రుణ్ణి పొందింది. ఆంజనేయుడు అక్కడ పుట్టాడు. అందువల్ల దేవతలంతా ఏం చేశారు, అంజనాద్రి అని పెరుగుతారు. పూర్వం వరాహస్వామి వారు అక్కడ తపస్సు చేశారు గనక వరాహస్వామి ఈ కొండలు తెప్పించాడు గనక అదిగో ఆ కొండకి వరాహ పర్వతం అని పేరు వచ్చింది. వరాహస్వామి ఇప్పుడు కూడా అక్కడ కొలువై ఉన్నాడు గనక. శ్రీకి నివాసం వై భూలోకములో మానవులు విలోకింప మహాశ్రీకరుడై హరియుండగా ప్రాకటముగ శ్రీనివాస పర్వతమయ్య. లక్ష్మీదేవి నిరంతరం ఆ కొండ మీద తిరుగుతూ ఉంటుంది. ఒకచోట ఉండటం కాదట, ఏడు కొండల మీద అటు ఇటు అటు ఇటు సంచరిస్తూ ఉంటుంది. శ్రీనివాసుడి వంకతో అక్కడికి వెళ్ళే వాళ్ళందరినీ అనుగ్రహిస్తుంది. ఆ కొండలు లక్ష్మికి నిలయం. లక్ష్మి అక్కడ అడుగుపెట్టింది కాబట్టి అక్కడ ఎప్పుడు చూసారు లక్ష్మి? ఏ కాలంలోనూ, అది కరోనా కాలంలో కూడా స్వామివారి హుండీలోకి డబ్బులు వెళ్ళిపోతాయి ఆన్లైన్లో. అంత గొప్ప కొండ అది లక్ష్మీదేవి, అక్కడ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం కూడా దండం పెట్టుకుంటే మనకు కూడా ఎవడో కూడా ఆన్లైన్లో వేసేస్తాడు. కాబట్టి అంత గొప్ప లక్ష్మీ నివాసం కనుక, లక్ష్మి అక్కడ సంచరిస్తుంది కనుక, వెళ్ళిన వాళ్ళని అనుగ్రహిస్తుంది కనుక ఆ పర్వతాన్ని శ్రీ పర్వతం అన్నారు. శ్రీ అంటే శుభం, సకల శుభములకు నిలయం ఆ కొండ, అందుకే శ్రీ పర్వతం అన్నారు. అసలు కొండలో మొదటి పేరు శ్రీయేగా, శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి అని ఏడు కొండల పేర్లో మొదట శ్రీ పర్వతం అని అన్నారు. దాన్ని శ్రీ అంటే దుఃఖములను తొలగించే పర్వతం అని మరొక అర్థం. శ్రీ అంటే విషయములు, శ్రీ అంటే దుఃఖములు. శివుణ్ణి శ్రీకంఠుడు అని ఎందుకన్నారు? శ్రీని కంఠంలో పెట్టుకున్నాడు అంటే విషం కంఠంలో పెట్టుకున్నాడు అని అర్థం. అలాంటి విషములు, విషయములు, దుఃఖములు మన దగ్గరికి రాకుండా కాపాడుతుంది కనుక ఆ కొండని శ్రీ పర్వతం అన్నారు. ఇక విష్ణువు ఆనంద స్వరూపుడై అక్కడ ఆనందం అనేటటువంటి విమాన స్థానంలో ఉండి కొండలో ఉంటాడు గనక ఆ కొండని ఆనంద పర్వతం అన్నారు. సాయివారు కొలువై ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఏమంటారు, ఆయన మందిరాన్ని ఆనంద నిలయము అంటారు. అక్కడ విమాన వెంకటేశ్వరుడు ఉన్నాడు కదా, ఆ విమానం మీద మరొకసం గుర్తుపెట్టారు వెండితో. అక్కడ చిన్న విగ్రహం ఉంటుంది, అది స్వయంభూ విగ్రహం. ఆ కథ కూడా ఇందులో వస్తుంది. ఆ మహానుభావుడు మన కోసమని అక్కడ కొలువై మనకి దర్శనమిస్తున్నాడు. చాలామంది లోపలికి వెళ్ళకపోతే ప్రమాదం అనుకుంటారు, లోపలికి వెళ్ళకపోయినా పర్వాలా, అసలు ఆ కొండకు ఎదురుకుండా వచ్చి ఆ స్వామి దగ్గర దండం పెట్టుకుని వెళ్ళిపోయినా ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆనంద నిలయం చూడడమే వైకుంఠ దర్శనంతో సమానం అన్నాడే. అలాగని స్వామి దర్శనం మానవని ఇవ్వండి అనుకోకండి సుమా, ఒక్కొక్కసారి లక్షల ధనం అండి, మనం లోపలికి వెళ్ళలేకపోతున్నామండి, పర్మిషన్ లేదండి. అలాంటప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ విమానాన్ని చూచి లేక ఆ శిఖరాన్ని చూచి ద్వారాన్ని చూచి ఓ దండం పెట్టుకుంటే కూడా మనకి వైకుంఠాన్ని చూచిన పుణ్యం వస్తుంది అన్నమాట. ఇన్ని కారణముల చేత దాన్ని ఆనంద పర్వతం ఉండాలి. ఇక శ్రీ మహావిష్ణువు అక్కడ క్రీడిస్తూ ఉంటాడు, వేటాడతాడు, అనుచరులతో తిరిగాడు. వైకుంఠంలో ఉన్న దూతలతో తిరిగాడు, లక్ష్మీదేవితో కలిసి అటు ఇటు సంచరిస్తాడు. ఆయన క్రీడించేటటువంటి అచలము గనక క్రీడాచలం, క్రీడాపర్వతం అన్నారు. గరుత్మంతుడు తన శిరస్సును పెట్టి అక్కడికి తీసుకొచ్చాడుగా కొండ, అందుకే ఒక చోట గరుడాద్రి కనబడుతుంది. అక్కడ చూస్తే గరుత్మంతుడు ముక్కు రెక్కల్లా కనబడుతుంది ఆ కొండ. మేమంటే ఎన్నోసార్లు చూసున్నాం. ఇదే భాస్కర్ లాంటి వాళ్ళు తిరుపతి నివాసంగా కలిగిన అదృష్టవంతులు అలాంటి వాళ్ళకి పదే పదే చూసే ఉంటారు. అది గరుడాద్రి అని ఎందుకు పిలువబడిందంటే గరుడాకారంలోకి గరుత్మంతుడు శిరస్సును పెట్టి తీసుకురావడం వల్ల ఆ కొండలా కనపడింది. అందుకని గరుత్మంతుడి తీసుకొచ్చిన ఆ కొండ గరుడ పర్వతంగా పిలువబడింది. ఆదిశేషాకృతితో ఉంటుంది కనుక శేషాచలం అన్నారు. ఇంకొక కారణం కూడా ఉందండి. ఒకప్పుడు ఆదిశేషుడికి వాయువుకి ఒక పోటీ వచ్చింది. శేషుడు నేను గొప్ప అన్నాడు, వాయువు నేనే గొప్ప అన్నాడు. ఇద్దరికి పోటీ వచ్చి ఈ శేషపర్వతానికి గట్టిగా చుట్టుకున్నాడు ఆదిశేషుడు. నేను ఈ కొండను చుట్టుకుంటాను, నువ్వు కనుక ఈ కొండను కదిలించగలిగితే నువ్వు గొప్పవాడివి, కదిలించలేకపోతే నేను గొప్పవాడు అన్నాడు. దాంతో వాయుదేవుడు విజృంభించి ఆ కొండను లేపేశాడు. కొండ కదలలేదు. అంతలో బ్రహ్మదేవుడు వచ్చి, మీ ఇద్దరు పట్టుదలలో ప్రమాదం, వాయుదేవుడికి లొంగిపోయి నువ్వు కదులు, లేకపోతే వాయుదేవుడు విజృంభిస్తే ప్రపంచం నాశనం అవుతుంది, కొండలు లేచిపోతున్నాయి అన్నట్టు. అప్పుడు శేషుడు తన బలం కొంచెం తగ్గించగానే ఆ పర్వతం ఎగురొచ్చి అక్కడ పడింది. అప్పటి దానికి శేషపర్వతము, శేషాచలం అని పేరు వచ్చింది. తర్వాత ఆదిశేషుడు బాధపడ్డాడు, వాయుదేవుడు నన్ను ఎగరగొట్టాడని అందరూ ఆయన్ని బలవంతుడని పొగుడతారు, నన్ను అసమర్థుడు అంటారు, నాకు అపకీర్తి వచ్చిందనగా నవ్వి, నీకు అపకీర్తి రాదు, నీ వల్ల ఒక కొండ ఇక్కడ ఏర్పడింది అని ప్రజలు నిన్ను తలుచుకుంటారు, పద్మాకర్ గారి పురాణంలో ఇక చెబుతారు, నీ ఆకారం శేషాకారంతో ఉంటుంది, కొండ కూడా అదే ఆకారంతో ఉంటుంది, శేషపర్వతం అని ఈ కథను తలుచుకుని అక్కడికి అడుగు పెట్టిన వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి, అశేష సంపదలు ఇచ్చే శేషపర్వతం ఇది అని వరం ఇచ్చాడు ఆయన. అప్పటి నుంచి దానికి శేషాచలం అని పేరు. ఈ కథ ఈ క్లుప్తంగా ఈ ఒక్క ముక్క మీరు విన్నారే, దీనివల్ల కూడా మీకు అశేష సంపదలు వస్తాయి. ఇది శేషాచలం అయ్యింది. ఈ విధంగా ఆదిశేషుడి వల్ల అది శేషాచలం అయ్యింది. ఇంకా ఇందాక చెప్పగా ధర్మం వల్ల వృషాద్రి అని పేరు వచ్చింది. ఇక గొప్ప కారణం బాగా ప్రసిద్ధికెక్కినది ఏమిటి, వెంకటాద్రి. సర్వ పాపాని వేం ప్రాపుకు కట తన్నాశముచ్యతే. మనం చేసిన మహాపాపములను సంస్కృతంలో వేం అంటారు. వేం అంటే మహాపాపాలు, అన్ని పాపాలు. ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచేదాకా ఒకటా రెండు ఎన్ని పాపాలు చేస్తున్నాడండి, చక్కగా జమా లేకుండా చేస్తూనే ఉన్నారు పాపాలు. ఈ మహాపాపములన్నిటినీ కలిపి వేయమ్మంట. సంస్కృతంలో ఏ తప్ప ఏ అనే పొట్టి ఉండదు. తెలుగులో అయితే ఏ ఐ అని మూడు ఉంటాయి, కానీ సంస్కృతంలోను హిందీలోను ఏ ఐ ఉంటాయి, పొట్టి ఏముండదు. కాబట్టి మీరు ఎప్పుడు వెంకట అనాలి, వెంకట అనకూడదు, వెంకటేశ్వరుడు అనకూడదు, అంటే స్వామివారి కొంచెం పాపం వస్తుంది. వెంకటేశ్వరుడు, వెంకటాద్రి అనాలి. ఏమన్నారు, వెంకట వే దీర్ఘం, వేం అంటే ఈ పాపములు అన్నమాట. కట నాశనము చేయుట, వెంకట మనం చేసిన పాపాలన్నీ నాశనం చేసేది. అనగా మీరు ఆ కొండ మీద గడుగు పెట్టగానే ఆనాటి వరకు మీరు చేసిన మహాపాపములన్నీ పట్టపట్టపట్టమని పగిలి నాశనం అయిపోతాయి. సర్వ పాపములను ఆ కొండ నాశనం చేస్తుంది కనుక వెంకటగిరి, వెంకటాద్రి, వెంకటాచలము అన్నారు. అక్కడ ఉన్న ఆయన వెంకటాచలపతి అన్నమాట. మన వాళ్ళు తెలివైన వాళ్ళు కదా, వెంకట అచలపతి ఆ తీసేశారు వెంకట, పుత్తి చలపతి, చలపతి రావేటువంటి మహానికి తెలియకుండా చేసే తప్పులు అదో తప్పు అనమాట. అచలపతిరావు మా నాన్నగారు అలాగే రాసుకునేవారు వెంకటాచలపతి. మన జనులు అదేంటండి అని ఆ తీసేసి ఆయన కూడా చలపతి అని పిలవడం మొదలెట్టారు. అందుకని అస్తమాటలో తలపట్టుకుని, ఒరే బాబు చలపతిని కదరా, నేను అచలపతిని బాబు అని. అచలం అంటే కదలకు కొండ, చలపతి అంటే అటు ఇటు కదిలేటటువంటి వాడు అన్నారు. అది వెంకటాచలపతి కనుక వెంకటాచలపతి పేరు మీదుగా అలా పూర్తిగానే పిలవండి, లేదా అచలపతి అని ఆయన పిలవండి, పూర్తి చలపతి అనకండి. సరే మనుషులకు తెలియదు, అలా తప్పులు చేస్తున్నాడు. ఓకే అండి, కొత్త కొత్త పేర్లు ఎక్కడ ఎక్కడికి ఉండవు అనమాట.
ఎలా పుట్టుకొస్తాయండి మానవుడికి మైదర్ తిరిగట్లు? చక్కని అందమైన ఎన్నో పేర్లు ఉంటాయి. బొబ్బాడు, బొబ్బాడు ఏంటి మహం, పిచ్చి సబ్బులు కాకపోతే. ఇంకా కొత్త కొత్త పేర్లు ఎక్కడెక్కడ పేర్లు అనమాట. దానికి ఏముండదు, ఈ గూగుల్ అని ఒకటి తయారైంది, దాంట్లో అక్షం ఒక్కరాని వాళ్ళంతా అందులో పెట్టేటివి. వాడికి సంస్కృతం రాదు, సంస్కృతం వచ్చిన వాడికి టెక్నాలజీ తెలియదు, ఈ రెండు ఉన్నవాడు పెట్టడం బద్ధకం. కాబట్టి ఏం చెప్తారనమాట, నేనేదో పురాణంలో చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టి వీడేదో రాస్తాడు, అక్కడ ఒకటి ఉంటుంది వీడు ఒకటి అంటాడు. అక్కడ శ్వానము అన్నాను అనుకోండి, వీడు శ్వానము అని రాస్తాడు, శ్వానం అంటే కుక్క. ఆ మధ్యన వాడు కూడా శ్వానేషన్ పెట్టాడు వాళ్ళ అబ్బాయికి, అంటే కుక్కలకి రాజు. ఇంకేముంది అక్కడి నుంచి వాడు రోజు ఎట్టి రాని బౌ బౌ అంటాడు వాడి ఇంట్లో వాళ్ళ అమ్మ మీద, మొరుగుతాడు. ఏం చేస్తాడు, కొరుకొరుకుతాడు. అవునా, పిచ్చేషాలు కాకపోతే ఇలాంటి ఎన్నెన్నో పేర్లు తెలిసి తెలియక. వ్యూహలక్ష్మి అంటే వాకింద యారాల వల్ల ఊ ఉంటుంది కదా, ఆ ఊ రాసి యావత్తి వల్ల అది వ్యూహం. వాడు యోగలక్ష్మి మంత్రం వాడు అంటాడు,
నా యోగం ఇది, యోగం పోయి యోగం అయింది. ఇందులో యోగలక్ష్మి అని ఉంటే యోగలక్ష్మి అంటే ఇలాంటివి ఎప్పుడు వీలుంటే అప్పుడన్నీ మనం చూస్తూనే ఉంటాం బయట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, వేరు అంటే పాపము, కట అంటే తొలగించుట, వెంకట అంటే అన్ని పాపములను తొలగించడం. ఇంకొక అర్థం కూడా ఉందండి, వేం అమృత బీజ సత్ కట ఐశ్వర్యముచ్యతే. వేం అంటే అమృత బీజం, అమృతము అంటే నాశనము లేని, మృతము అంటే చచ్చుట, అమృతము చావకుండా ఉండుట. ఎవరన్నా చచ్చిపోతే మృతుడయ్యాడు అంటున్నావా? ఆ మృతత్వం లేకపోతే అమృతత్వం. వేం అంటే నాశనము లేని పాడైపోని బీజం, కట అంటే ఐశ్వర్యం, ఎప్పటికీ తరగని ఐశ్వర్యము నీకు పండిస్తుంది కనుక వెంకటాద్రి అంటారు. అక్కడికి అడుగు పెడితే నాశనము లేని ఐశ్వర్యం, నాశనము లేని ఐశ్వర్యం అంటే భగవంతుని సన్నిధి, అంత ముక్తినిచ్చేటటువంటి పర్వతం అది. కాబట్టి కూడా దాన్ని వెంకట పర్వతం అన్నారు అని ఈ నిర్వచనములన్నీ చెప్పి ఎవరు, సోనకాదులకు సూతుడు. ఇప్పటికీ యజ్ఞం కొత్త చెబుతున్నా వినండి, ఋషులంతా ఈ అంజనాద్రి దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక యజ్ఞవాటిగా తయారు చేసుకున్నారు. రోజు పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞం చేసేవారు, మంచి యజ్ఞశాల కట్టారు. ఋషులు ఉండడానికి తాటాకులు పందిళ్ళు వేశారు, భోజనశాల ఏర్పాటు చేశారు, భోజనాలు పెడుతూ మంచి యజ్ఞం చేశారు అన్నమాట. ఇది మర్చిపోకూడదు, ఈ గండరగోళంలో వాడు యజ్ఞం జరుగుతుండగా మంచిగా డెఫినేషన్స్ అడిగారు వీడు. కాబట్టి కొండ మీద కృతయుగంలో ఒకనొకప్పుడు వీళ్ళంతా యజ్ఞం చేశారు. ఈ యజ్ఞం జరుగుతుంటే తమాషా జరిగిందండి. ఇంకా రెండు మూడు రోజుల్లో ఈ యజ్ఞం పూర్ణాహుతి అవుతుందనగా కొండ మీద ఒక మహారాజు గారు వచ్చారు. ఎంత బాగున్నాడో, ఇంద్రనీలమణి కాంతి వంటి కాంతి కలిగి ఉన్నాడు ఆయన. ఆయన శరీరం నుంచి ఇంద్రనీలమణి కాంతులు వస్తాయి. ఇప్పుడు ఈ వస్త్రం చూడండి, అది నీలం అంటే మనం ఉంగరంలో రాళ్లలో ఇంద్రనీలమని ఒక నీలం వేస్తాం, ఆ నీలమణి పగలగొడితే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతి ఆ మహాత్ముడి శరీరం నుంచి వస్తుంది. అటువంటి మహారాజు చక్కని బట్టలు కట్టుకుని కిరీటం పెట్టుకుని కోదండం పుచ్చుకొని వచ్చాడు. ఆయన పక్కనే ఆయన భార్య కూడా ఉంది. ఇద్దరు కలిసి ఋషులు ఎవరో యజ్ఞం బాగా చేసుకున్నారే, భలే ఉంది యజ్ఞం అనుకుంటూ వచ్చారు. ఇతర భార్య అంది, యజ్ఞం అంటే ఏమిటో నాకు తెలియదు, ఈ యజ్ఞం గురించి వివరించు అంది. వీళ్ళు విష్ణుమూర్తి అని ఒక ఆయన కోసం యజ్ఞం చేసుకున్నారు, ఈ యజ్ఞం కోసం యజ్ఞశాలను కట్టారు, చూడని ఏమని చెప్పట వరసగా వివరించాట యజ్ఞశాలల గురించి. సతి చూడుమవి యజ్ఞశాల సదశాలలు అది కాక ఇటు చూడుము అగ్నిశాల సకియ హవిర్భాగశాల పత్నీశాల యజమానశాలలో ఇలవిగ చూడుము.
అది మహానస గృహంబు అవి యజ్ఞ పాత్రలు పశు సుయూపస్తంభ పంతులవియ వారు రుత్తిక్కులు వీరు అర్ధర్యులు స్వామయాజియతడు అది సోమిదమ్మ. సుందరీమణి భార్యామణి అయితే వివరిస్తున్నారు వీరు ఈ యజ్ఞం గురించి నీకు. అది యజ్ఞశాల, ఇందులోనే యజ్ఞం చేస్తారు. ఇది సదశాల అనగా యజ్ఞాన్ని చూడడానికి వచ్చే పండితులంతా ఇందులో కూర్చుంటారు. పండితులంతా ఓ హాల్లో కూర్చుని చర్చలు చేస్తారు. సామవేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, ఉపనిషత్తులు, పురాణాలు వీటన్నిటినీ చర్చ చేసుకునే సదస్సు అది అగ్నిశాల. అగ్ని అందులోంచే పుట్టిస్తారు. పొరపాటున యజ్ఞకొండంలో ఎప్పుడైనా ఒక్కోసారి కర్మగారి అగ్ని ఆగిపోతే ఇందులోంచే తీసుకురావాలన్నమాట మళ్ళీ ప్రచరణ చేయడానికి. ఇది హవిర్భాగం ఉంచే శాల అనగా యజ్ఞంలో వేసే నెయ్యి, సృక్కు శ్రవలు, యజ్ఞంలో వేసే సమిధలు, పూర్ణాహుతి, యజ్ఞం కోసం తెచ్చిన నవధాన్యాలు, దుంపలు, ఇంకా చెరువు అనే పేరుతో ఉండే ఆహారం ఇవన్నీ అందులోంచి తీసుకొస్తారు అన్నమాట. బంగారంతో తయారు చేసిన బిందులు, కుండలు, శుక్కుసరువులు అన్నీ బంగారమే. అటువంటి బంగారముతో తయారు చేసిన యజ్ఞపాత్రలు ఉండే శాల అది. ఇవి పశువుల్ని కట్టే శాల.
వీళ్ళు ఋత్విక్కులు, వీళ్ళు యజ్ఞం చేసేవాళ్ళు. ఋత్విక్కులు వేరు, యజ్ఞం చేసేవాళ్ళు. ఋత్విక్కులు మంత్రం చదువుతారు, అర్థర్యులు అందరూ వేస్తూ ఉంటారు. ఈయన సోమయ్య, యజ్ఞం చేసి సోమరసం తాగేవాడు ఈయన. ఈయన భార్య సోమిదేవ. అని చూస్తూ ఉండగా లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, ఈ అంతైతేనే మీ అందం నాకు యజ్ఞశాలలో లేదండి అనగా ఈయన కూడా వండి ఇలా కౌగిలించుకున్నాడు. వాళ్ళకు అనుమానం వచ్చింది, యజ్ఞశాలలోకి వచ్చి కౌగిలించుకుంటారేంటి పిచ్చాళ్ళు, ఒకళ్ళొకళ్ళు ఇంత చట్టాపట్టాలు ఎసుగు తిరగాల, ఎంత గొప్ప ఐకమత్యము కలిగిన దంపతులైనా యజ్ఞశాలలో అంత ఐకమత్యంగా కూర్చుంటారు కొందరన్నారట. మరికొంతమంది ఎందుకో వీళ్ళు ఇలా చట్టాపట్టాలు వేసుకుని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టు తిరుగుతూ ఉంటే ముచ్చటగా ఉందని కొందరు అన్నారు. ఎందుకో వాళ్ళని ఎవరు ఏం అనలేకపోతున్నారు. ఈ తిట్టేవాళ్ళు ఉంటారు కదండి, కామెంట్లు పెట్టే తిరిగి తిక్కు మళ్ళీ కొంతమంది ఉంటారు బ్యాచ్, వాళ్ళకి చాలా కేసు హిందువులు ఉంటారు. ఇప్పుడు మొక్క వేసామనుకోండి మనం, మొక్క వేసేవా చెప్పులు లేకుండా వేస్తే బాగుండు నాకు సలహా ఇస్తారు. చెప్పులు లేకుండా బురదలో పెంచి చస్తాము. నాకు సలహా ఇవ్వాలి, నాకు తెలియదు ఏం వేసుకోవాలి, ఏది ఏ పురుగులు వాడాలి. గొడుగు వేసుకోకుండా ఉంటే నువ్వు తడిస్తే బాగుంటుంది అంటాడు ఒకడు. నువ్వు గొడుగు వేసుకున్నావు అంటే గొడుగు ఎందుకు వేసుకున్నావు అంటాడు. వేసుకోలేదు అనుకోండి, గొడుగు కూడా వేసుకోకుండా వర్షంలో తడిసేవరా నీకు జరుగు చేస్తున్నారని మళ్ళీ వాడికి కామెంట్ పెడతాడు. అన్నం తింటే అన్నం తిన్నామంటాడు, తినకపోతే తినలేదంటాడు. ఇలాంటి ఒక దరిద్ర బ్యాచ్ ఒకటి ఉంటుంది అక్కడ. ఈ వ్యాక్సిన్ చూస్తూ ఉంటారు ఎవరు, చక్కగా వెంకటేశ్వరుడికి హార తీస్తే ఆ విగ్రహాలకి ఎందుకు అంటాడు ఓ దరిద్ర బావు. ఇలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోరాదు. కాబట్టి సహజంగా మీరు ఏం చేసినా విమర్శించేటటువంటి నీచులు క్షుత్రులు వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలని చేస్తారు. అందుకే వీళ్ళు పట్టించుకోకుండా తిరుగుతున్నారు. ఎంత వాళ్ళల్లో వాళ్ళు ఏదో అనుకుంటున్న వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు అలా చట్టా పట్టా వేసి తిరగకూడదని మాత్రం వాళ్ళ దగ్గర చాలా అయిపోతున్నారు. ఆ సమయంలో వాళ్ళలో వాళ్ళు ఎవరో అడుగుదామా అని ఒకడా అంటే అడిగితే చెబుతాడా అని ఒకళ్ళు అన్నారు. ఈమె భార్య ఉంటుందా లేకపోతే ఎవరైనా తెలుస్తున్న స్త్రీయ అని ఒకడనగా, భార్య కాకపోతే ఇలా చక్కా చక్కా పట్టు తిరుగుతారా అని ఒకడు, మనిషా కాదా అని ఒకడన్నట్ట. నలుడో జయంతుడో నలకో వరుణుడో సురేంద్రుడో చంద్రుడో ఈశ్వరుడో, ఒక ఆయన నలుడేమో అన్నట్ట. అంటే జయంతుడు అన్నాడు ఒకడు. ఆ జయంతుడు ఈ అందం ఎక్కడిది, నలకోవరుడు అయ్యి ఉంటాడు అనగా నలకోవరుడు పసుపు రంగులో ఉంటాడు కదా అని కూడా అన్నాడు. అంటే చూసి వచ్చినట్టు వీడు. సురేంద్రుడు ఏమో అన్నాడు ఒకడు, ఇంకోడు చంద్రుడు అన్నాడు, ఒకడు ఈశ్వరుడు అన్నాడు. ఈ విధంగా వాళ్ళందరూ అంటూ ఉంటే వాళ్ళు ఏం పట్టించుకోకుండా కస్తూరి పూసుకుని ఒకళ్ళ దగ్గరికి, నగలు పుచ్చుకుని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆయనకి నగలు ఇచ్చారు, ఒకరికి కస్తూరి ఇచ్చారు, ఒకరికి పిండి ఇచ్చారు, ఒకరికి ఏదో ఇచ్చారు. ఇంక వీళ్ళు ఉండబట్టలేక, మహారాజా మీ వేషం చూస్తే మీరు మహారాజులను తెలుస్తుంది, మీ ఊరేది మీ పేరేది, మీరు తిరిగే విధానం చూస్తే మాకు కొంచెం జంపు. స్త్రీ పురుషులు యజ్ఞవాటికలో ఇలా చేతులు చేతులు కొట్టుకు తిరగకూడదు కానీ మీరు తిరుగుతున్నారు కానీ అడగడానికి మనసు అంగీకరించారు. మీ శరీర కాంతి మా కళ్ళకి మిరుమిట్లు కొరుకుతోంది, కోటి సూర్య ప్రభా భాసమానులై తిరుగుతున్నారు. మహారాజులు చక్రవర్తులు అయి ఉంటారు, ఇంతకీ మీరెవరు ఏమిటి పిలవకుండా వచ్చారు ఏమిటంటే, అప్పుడు ఆయన నేను రాజుని కాదు. మరి ఎవరండి, బ్రాహ్మల కాదు, కొన్ని వైశ్యుల కాదు, కొన్ని సూత్రుల కాదు, అసలు నేను ఎవరిని కాదు. ఎవరు కాకపోతే ఎలా అండి అన్నారు వాళ్ళు. మానవులు కాబట్టి మీరు ఇలా పేర్లు పెట్టుకున్నారు, మేము అది మేము ఇదని, మేము వాటికి అతీతులు అనగా ఒప్పు. అయితే మీరు మానవులు కారా, దేవతలా అంటే ఏమో దేవతలే కాదు. కొన్ని మీ తల్లిదండ్రులు ఎవరండి అని అడిగారట. తల్లిదండ్రులను లేరు, లేరు మరి మాకు తల్లిదండ్రులు. అయితే పోయారా పుట్టగానే, అసలు తల్లిదండ్రులే లేరంటే పుట్టడం జరగడం ఏంటన్నట్టు వాళ్ళు. ఇంక వీళ్ళకి అర్థం కాక ఈ వాక్కుల్లో అర్థం మాకు దోసట్లేదండి. పోనీ ఎవరన్నా మీకు ఇందులో తెలుసున్న వాళ్ళు ఉన్నారంటే, తెలుసున్న వాడు కనపట్లేదు, తెలియని వాడు కనపట్లేదు అన్నట్టు. ఇప్పుడు ఈ బుర్ర గొప్పకోవడం వాడు మన ఈ గొప్పకోవడంలో ఒక ఆయన కొన్ని చుట్టూ మొత్తం ఓడిపోయాడు. అప్పుడు ఆయన ఉన్నాడు, నాకు నాకెవ్వదు లేక వంటి బాట నవ్వుతూ తనము నందు పుట్టి వచ్చి మోహిని పోలే నన్ను బట్టి నీ అనాది దయిత. నాకు నేను తప్ప నాకు ఎవరు లేదు, ఒంటరి వాడిని. అలా తిరుగుతున్నాను, ఎంతలో ఈవిడ వచ్చింది, ఒంటరిగా తిరుగుతున్నావు కదా, జంటగా ఉంటానని నా నోములు పంటగా నాకు చేయి పట్టుకుంది. అదిగో ఈ మోహినిలా అనాదిగా ఈ భార్య నన్ను పట్టుకుంది. ఎందుకంటే మేము ఇద్దరు ఎవరు, మాకు తప్ప మాకు ఇంకోళ్ళకి తెలియదు, పూర్తిగా మాకు తెలియదేమో అనగానే ఏం అడగాలో ఏం అడగకూడదో తెలియకుండా కాసేపు వాళ్ళంతా అవాక్కులయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఆయన ఏం చెప్పాడో తెలుసుకోవడానికి మళ్ళీ ఇదే కథా ప్రకారంగా 6-20 స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేణ మహీ మహిజ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్తా సుఖనో భవ.